హరే కృష్ణ దండ ప్రమాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతం కొత్త అధ్యాయాన్ని ఆరంభించబోతున్నాము. 4వ స్కందంలో 27వ అధ్యాయం. ఇక్కడ పురంజనుడి యొక్క కథ చర్చ జరుగుతుంది. సో ఇంకా తర్వాత ఏం జరిగిందనే విషయాలు ఈ అధ్యాయంలో చర్చించబడ్డాయి. సో మనము మంగళాచరణ చేసుకొని ఈరోజు 1 నుంచి 12వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరుమిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగరూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావదూతం పరిచనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ. నమావోం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేష శూన్యవాదీ పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విషే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరి ప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరూభ్యస్య కృపాసింధూభ్యైవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీపాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో 27వ అధ్యాయం మొదటి శ్లోకం నుంచి మనము మొదలు పెడదాము. నారద ఉవాచ ఇత్తం పురంజనం సద్రగ్ వశమానీయ విభ్రమైః పురంజనీ మహారాజ రేమే రమయతీపతిం. సో నారదుని ఇక్కడ మనకి చెప్తున్నాడు, ఎవరికి, ప్రాచీన భరిషిత్ రాజాకి. ఇక్కడ పురంజనుడి కథ చెప్తున్నారు. సో ఓ రాజా, ఈ విధంగా ఇప్పుడు దీని తర్వాత పురంజని అంటే పురంజనుడి యొక్క భార్య, ఆమె ఇప్పుడు ఆమె ఆయన్ని విమోహితపరిచేసింది, ఆమె ద్వారా మోహితుడైపోయాడు. ఆమె తద్వారా పురంజనుడిని తన నియంత్రణలోకి తెచ్చేసుకుంది. ఈ విధంగా ఆయనకు అన్ని రకాల సుఖాలని ఇచ్చి పురంజని అంటే పురంజనుడి యొక్క భార్య ఈ విధంగా ఆయనకు ఎంతో సంతృప్తినిచ్చింది. సో ఈ విధంగా ఇప్పుడు పురంజనుడి స్టోరీ మనం చర్చించుకుంటున్నాము. సో మనము చర్చించుకున్నాం, పురంజనుడు వేటకు వెళ్ళి అక్కడ ఎన్నో ప్రాణుల్ని చంపడం అదంతా కూడా పాపకార్యాలు. ఇంద్రియ భోగ వృత్తిని ఆశించి ధర్మాన్ని ఇంట్లో వదిలేసి, ధర్మపత్తిని వదిలేసి అప్పుడు ఆయన వేటాడడానికి వెళ్ళాడు. అక్కడ ఎన్నో రకాల ప్రాణుల్ని చంపేశాడు. సో ఇదంతా మనము పాపాల పాపకార్యాలతో పోల్చి చర్చించుకున్నాము. తాత్పర్యాల ప్రూపాల ద్వారా చెప్పారు. సో ఈ విధంగా ఇప్పుడు ఇంటికి వచ్చేసి మళ్ళీ ధర్మపత్తిని స్వీకరించి సద్బుద్ధితో ఇప్పుడు మళ్ళీ ధర్మానుసారంగా భక్తి భగవ జీవితాన్ని జీవిస్తున్నారు. సో కానీ ఇందులో ఆయన ఇప్పుడు ముఖ్యంగా జరిగేది ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు ఇక్కడ కూడా పోల్చి చెప్తారు. మళ్ళీ మామూలుగా ఇలా పాప కార్యాలు వెళ్ళి చేయట్లేదు, కానీ ఇంట్లోనే ఒక్కొక్కసారి ఇప్పుడు ఇలా ధర్మాన్ని అనుసరించు. ఎందుకంటే భార్య పిల్లల్ని సంసారాన్ని అంటే పోషించడం, చూసుకోవడం, వాళ్ళని సంతృప్తికరంగా ఉంచడం, ఇది కూడా ఒక ధర్మం. సో ఈ ధర్మంలో మునిగిపోయి మెల్లిగా ఇంకా ఆసక్తి పెరిగిపోయి ఇప్పుడు పురంజనుడికి ఆ విధంగా ఇప్పుడు తన భార్య ద్వారా మోహితుడైపోయాడు. ఈ తద్వారా ఏంటంటే తన భార్యను సంతృప్తిపరుస్తున్నాడు, ఇంట్లోనే ఉన్నాడు, కానీ అతను తన యొక్క జీవిత ఉద్దేశం, మనిషి జీవిత ఉద్దేశం యొక్క మోక్షం, భక్తి అనే విషయాన్ని అతను ఇంకా మర్చిపోయాడు అన్నమాట. ఆ విషయాన్ని మర్చిపోయి ఓన్లీ తన ధర్మాన్ని నిర్వర్తిస్తూనే, అంటే భౌతిక ధర్మాన్ని నిర్వర్తిస్తూనే అతను అందులోనే నిమగ్నం అయిపోయి అందులోనే ఆసక్తుడైపోయాడు అన్నమాట తన భార్య పట్ల. సో ఇప్పుడు దాని తర్వాత తనకు సంతానం వస్తుంది వాళ్ళ పిల్లల పట్ల. సో మామూలుగా ఏంటంటే ఒక వ్యక్తి, సాధారణమైన వ్యక్తి, ఒక వ్యక్తి బాధ్యతాయుతంగా జీవించిన వ్యక్తి ఈ భౌతిక ప్రపంచంలో ఎలా తన సంసారం, భార్య పిల్లల పట్ల ఆసక్తి పెరిగిపోయి ఆయన అలాగే ఈ భౌతిక ప్రపంచంలోనే ఈ యొక్క జన్మ మృతి జర వ్యాధి చక్రంలోనే తిరుగుతూనే ఉండిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ మనకి నారదముని ఈ పురంజనుడి యొక్క కథ ద్వారా తెలియజేస్తున్నాడు అన్నమాట. తప్పకుండా ముందు చేసింది, ముందు పురంజనుడు వెళ్ళి వేటకు వెళ్ళి ఎన్నో పాపకార్యాలు చేస్తున్నాడు, ఎన్నో ప్రాణుల్ని వధిస్తున్నాడు, ఎన్నో పశువుల్ని వధిస్తున్నాడు, చంపేశాడు. సో దానికన్నా ఇది మేలు, ఇది బెటరు. సో ఇప్పుడు ఇంటికి వచ్చేసి మళ్ళీ ఆయన స్నానం చేసి సరైన పదార్థాలని స్వీకరించి తినేసి తర్వాత తన భార్య దగ్గరికి వెళ్ళి ఇప్పుడు సరైన చేతనతో సంసార జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. సో ఈ విధంగా ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు ఏంటంటే ఈ విధంగా ధర్మానుసారంగా వివాహం చేసుకొని సంసారాన్ని జీవితంలో వేదాల అనుసారంగా జీవిస్తే అది చాలా బెటర్. పాపాలతో ఏమాత్రం వేదశాస్త్రాలను అనుసరించకుండా జీవించే కన్నా ఇలా వివాహం చేసుకొని భార్యాభర్తలు కలిసి కృష్ణ భక్తి చేసుకొని జీవించడం చాలా బెటర్, అది చాలా మంచిది. సో అదే ఇక్కడ చెప్తున్నారు ప్రభుపాద వారు. అలా వివాహం చేసుకొని భార్యాభర్తలు ఇద్దరూ కూడా కృష్ణ భావనామృతంలో కలిసి ప్రశాంతంగా ఉండొచ్చు, జీవించవచ్చు, అది చాలా మంచిది, దట్ ఈస్ వెరీ నైస్. కానీ ఒకవేళ భర్త కనుక భార్య పట్ల చాలా ఎక్కువగా ఆసక్తి పెరిగిపోయిందనుకోండి, భౌతిక ఆసక్తి, తద్వారా ఏమవుతుందంటే అతను తన జీవిత ఉద్దేశాన్ని, మనిషి జీవిత ఉద్దేశాన్ని, లక్ష్యాన్ని మర్చిపోతాడు. తద్వారా ఏమవుతుందంటే ఇంకా మళ్ళీ భౌతిక ప్రపంచంలోనే ఈ కర్మబంధంలో చిక్కుకొని అందులోనే ఉండిపోతాడు అన్నమాట. అందుకని రూప గోస్వామి మనకేం చెప్పారంటే మన ఆచార్యులు, అనాసక్తస్య విషయాన్. సో మనం ఎప్పుడైనా సరే ఈ విషయ వస్తువుల పట్ల ఆసక్తిని పెంపొందించుకోకూడదు. అంటే ఇప్పుడు భార్యాభర్తలు మరి కలిసి జీవించాలి, కానీ వాళ్ళు జీవించడంలో ముఖ్యంగా ఈ మైథునం పట్ల ఆసక్తి పెంచుకొని మైథునం చేసుకోవడం కోసమే జీవిస్తే ఇంకా వాళ్ళు ఆధ్యాత్మిక జీవితంలో ప్రగతి సాధించలేరు. సో అందుకనే వీళ్ళు అలా మైథునం పట్ల ఆసక్తి లేకుండా భార్యాభర్తలు కలిసి జీవించాలి దేనికోసం? ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో ఉన్నతి సాధించడం కోసం. ఇలా ఒక భార్యాభర్తలు జీవిస్తూ భక్తి కలిసి చేసుకుంటే ముందుకు వెళ్తే అప్పుడు అది చాలా మంచిది. ఆ విధంగా ఇద్దరు కూడా ఇలా కలిసి భక్తి చేసుకోవచ్చు వేదిక శాస్త్రాలనుసారంగా, అప్పుడు అది మంచిది. కానీ ఒకవేళ భర్త ఎక్కువగా భార్య పట్ల భౌతికంగా మైథునం చేసుకోవడానికి ఎక్కువగా ఆసక్తి పెంచుకుంటే అప్పుడు అది ఆ యొక్క పొజిషన్ అది చాలా ప్రమాదకరం, ఆధ్యాత్మిక జీవితంలో ఇంకా ప్రగతి సాధించలేరు, అదే విషయాన్ని చెప్తున్నారన్నమాట. అందుకనే చాణక్య పండిత్ అన్నారు, భార్య రూపవతి శత్రు. ఒకవేళ భార్య రూపవతి అంటే చాలా మంచి రూపం, మంచి సౌందర్యం కలిగి ఉంటే తో అప్పుడు అలాంటి భార్య శత్రు. ఎందుకంటే ఆ విధంగా అతను ఇంకా ఎక్కువ ఆసక్తి పెంచుకొని తన భార్య పట్ల మోహితుడైపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఉండిపోగలదని. అందుకనే ఈ విధంగా జాగ్రత్తగా ఉండాలి. రజోగుణం, తమోగుణం చేత ప్రభావితం కాకుండా భర్త ముఖ్యంగా ఆయన సత్వగుణంలో ఉండాలి, సత్వగుణంలో ఉండి భక్తి చేసుకోవాలి. తద్వారా ఉంటే ఏంటంటే భక్తి చేసుకోవడానికి అనుకూలమైన పరిస్థితి అన్నమాట. ఈ విధంగా అప్పుడు కలిసి భార్యాభర్తలు ఇద్దరు కూడా భక్తి జీవితంలో ప్రగతి సాధించవచ్చు. కానీ ఒకవేళ అలా కాకుండా భర్త భార్య యొక్క భార్య పట్ల వ్యామోహంతో ఆసక్తితో ఆమె యొక్క ఆధీనంలో బతికితే, ఆయన యొక్క సత్గుణాన్ని సత్వగుణాన్ని త్యాగం చేసేసి రజోగుణానికి తమోగుణానికి బానిసలైపోయి ఇంకా భార్య ఆధీనంలో బతికితే, ఇంకప్పుడు అంటే భార్య పట్ల ఆసక్తి బతికితే ఇంకప్పుడు మొత్తం కలుషితమైపోయినట్టు వాతావరణం అని ఇక్కడ చెప్తున్నారు. అందుకనే ఉద్దేశం ఏంటంటే ఇలా వైదిక శాస్త్రానుసారంగా భార్యాభర్తలు వైవాహిక జీవితాన్ని జీవించడం పాపాలతో నిండిన జీవితం కన్నా చాలా మేలు. కానీ ఇందులో కూడా ఒక ప్రమాదం ఉంది. ఏంటి అంటే ఒకవేళ ఈ విధంగా భర్త భార్య చేతిలో కీలుబొమ్మగా మారిపోయాడు అనుకోండి, ఎందుకంటే ఆసక్తి మైథునం పట్ల, భౌతిక దేహం పట్ల, స్త్రీ యొక్క భౌతిక దేహం పట్ల, స్త్రీ సుఖం పట్ల ఆసక్తి కలిగి ఆ భర్త ఆమె చేతిలో కీలుబొమ్మ అయిపోయాడు అనుకోండి, అప్పుడు ఇంకా రజోగుణం తమోగుణం ప్రభావం చేత ఆయన జీవిస్తాడు ఆ యొక్క గుణాల ప్రభావంలో. సో అప్పుడు ఇంకా మళ్ళీ భౌతిక జీవితంలోనే భౌతికంగానే వాళ్ళు బందీ అయిపోయి ఇక్కడే ఉండిపోతారన్నమాట. అందుకనే ఈ మనిషికి వ్యక్తికి భర్తకి ఏం చేయాలి, అందుకనే వేదిక సిస్టంలో వేదిక సిస్టంలో వర్ణాశ్రమ సిస్టంలో ఏముంటుంటుండే అందుకనే రికమెండ్ అనమాట, రికమెండ్ చేశారు వ్యక్తి 50 సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఇంకా సంసారం చేసుకుంటూ కూర్చోకుండా దాని తర్వాత వానప్రస్థ తీసుకోవాలి, అంటే మైథున జీవితం నుంచి ఇంకా త్యాగం చేసేసి దాని తర్వాత మెల్లిమెల్లిగా సన్యాసం కూడా తీసుకోవాలని ఎందుకు చెప్పారంటే ఇందుకే, ఎందుకంటే ఈ ఆసక్తిని అందుకే పెంపొందించుకోకూడదు. ఒకవేళ ఒక వ్యక్తి భౌతిక ఆసక్తిని పెంపొందించుకుంటూ స్త్రీ వ్యామోహంలోనే జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకోండి, అప్పుడు అతని తర్వాత వానప్రస్థ కూడా తీసుకోలేడు, సన్యాసం కూడా తీసుకోలేడు. ఎందుకంటే అది వానప్రస్థ తీసుకోవాలంటే ఆయన ముందు ఆసక్తిని తగ్గించుకోవాలి, లేకపోతే నియంత్రించుకోగలగాలి, లేకపోతే భౌతిక ఆసక్తి కాకుండా ఆధ్యాత్మిక ఆసక్తిని పెంపొందించుకోవాలి జీవితం అంతా. సో అందుకనే వివాహం జరిగిన తర్వాత వివాహానికి ముందు కూడా వాళ్ళకి శిక్షణ ఇస్తారు, ట్రైనింగ్ ఉంటుంది. దాని తర్వాత వివాహం జరిగిన తర్వాత కూడా వాళ్ళు వైవాహిక జీవితంలో కూడా ఆసక్తి పెంచుకుంటూ పోకూడదు, ఆసక్తిని తగ్గించుకుంటూ పోవాలి. ఆధ్యాత్మిక ఆసక్తి భక్తి పట్ల ఆసక్తి అది పెరుగుతూ ఉండాలి. అప్పుడు 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు ఎంతో సులువుగా వానప్రస్థ జీవితాన్ని స్వీకరించగలరు. అదే ఇక్కడ చెప్పారన్నమాట. సో ఇక్కడ ఇప్పుడు పురంజనుడు ఏంటంటే తన భార్య పట్ల మోహితుడైపోయి ఆమె పట్ల ఆసక్తితో ఇప్పుడు బందీ అయిపోతాడు అన్నమాట, భౌతికంగా బందీ అయిపోతున్నాడు. ఆ విధంగా ఎలా అయిపోతాడు అనే విషయాన్ని ఇక్కడ నారదుడు వివరిస్తున్నాడు. అంటే మామూలుగా ఒక సాధారణ వ్యక్తి భౌతిక ప్రపంచంలో ఎలా బందీ అయిపోతాడు, దీని నుంచి ఎలా బయటపడాలి, అదే అన్నమాట మొత్తం ముఖ్యమైన ఉద్దేశం ఇక్కడ పురంజనుడి కథ చెప్పడానికి ప్రాచీన భరిషత్తుకి రాజాకి.
సరాజా మహిషీం రాజన్ సుష్ణాతాం రుచిరాననాం కృతస్వస్త్యయనాం తృప్తాం అభ్యనందత్ ఉపాగతాం.
సో ఈ విధంగా రాణి ఆమె స్నానం చేసి ఆమె మంచి దుస్తుల్ని ధరించి ఇంకా మంచి మంచి ఆభరణాలతో అలంకరించుకొని దాని తర్వాత ఆహారం తీసుకొని ఇంకా సంతుష్టి చెంది అప్పుడు రాజు దగ్గరికి వచ్చిందంట, పురంజనుడి దగ్గరికి. ఆమెని ఈ విధంగా ఎంతో అలంకరణతో ఆభరణాలతో బాగా ఆభూషితమైన తన భార్యను చూసి ఆమె యొక్క ముఖాన్ని చూసి ఈ పురంజనుడు ఆమెకి స్వాగతం పలికాడు. సో ఈ విధంగా ఇక్కడ ఏంటంటే ప్రభుపాద వారు కొన్ని విషయాలు కూడా చెప్తారు గృహస్థులకి. సో మామూలుగా ఇలా స్త్రీలు అంటే భార్యలు సరే బాగా స్నానం చేసి దుస్తులు సరైన దుస్తులు ధరించి బాగా అలంకరించుకొని ఫ్రెష్గా కనిపించాలి. ఎప్పుడైనా భర్త ఇప్పుడు రోజంతా బయట పనిచేసి తిరిగి వస్తాడు కదా, అప్పుడు ఆయన ముందు కరెక్ట్గా ఆయనకి సంతృప్తి కలిగించే విధంగా అలంకరించుకొని వ్యవహరించాలి. తద్వారా ఏంటంటే ఆ భర్త భార్యను అలా చూసినప్పుడు ఆయన ఎంతో సంతృప్తి చెందుతాడు మనసులో. తద్వారా ఆయన సరిగ్గా ఆయన బుద్ధి పనిచేస్తుందన్నమాట, ఎలా ఇప్పుడు ఈ జీవితాన్ని వైవాహిక జీవితాన్ని జీవించాలి సరిగ్గా అనే విషయాన్ని ఆలోచిస్తాడు. సో ఇంకా ఎలా ఈ సంసారాన్ని నడపాలి దాని గురించి ఆలోచిస్తాడు అనమాట సరైన పద్ధతిలో. లేకపోతే ఒకవేళ ఆయనకి ఎప్పుడు టెన్షన్లో ఉన్నాడు అనుకోండి, భర్త ఎలా ఈ ఫ్యామిలీ నడపాలి ఎలా పాలన పోషణ చేయాలి, అప్పుడు ఆయన బాధ్యతల్ని సరిగా నిర్వర్తించుకోలేకపోతాడు. ఆయన మనస్సు ఎప్పుడు విచలితమై టెన్షన్లో ఉంటే అందుకే ఆయన ప్రశాంతంగా ఉండడానికి ఆయన ప్రశాంతంగా ఉండేలా భార్య వ్యవహరించాలన్నమాట. అప్పుడు అలా వ్యవహరిస్తే భార్య భర్తకి ఒక ప్రేరణగా ఉంటుంది. అప్పుడు భర్త సరైన బుద్ధి ఆయన మనస్సు శాంతంగా ఉంటుంది, బుద్ధి సరిగా పనిచేస్తుంది. అప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఈ విధంగా సంసార జీవితంలో బాగా ముందుకెళ్ళగలరు, భక్తి కూడా చేసుకోగల తర్వాత. సో ఈ విధంగా ఇక్కడ వర్ణించారు ప్రభుపాల వారి తాత్పర్యంలో.
తయోపగూఢ పరిరబ్ధ కంధరో రహోను మంత్రైర అపకృష్ట చేతన నకాలరంహో భుభుదే దురత్యయం దివా నిషేతి ప్రమదా పరిగ్రహ.
ఇది 3వ శ్లోకం. ఇక్కడ పురంజని రాణి ఇప్పుడు రాజుని అంటే పురంజనుని కౌగిలించుకొని ఈ విధంగా ఆయనతో మాట్లాడి సో ఏకాంతంలో ఆమె ఆయన్ని సంతృప్తిపరుస్తుంది. ఈ విధంగా ఆమెతో పాటు భార్యతో పాటు పురంజనుడు ఎన్నో రోజులు ఎన్నో దినాలు ఎన్నో రాత్రులు గడిపేస్తూ ఉన్నాడనమాట. సో ఈ విధంగా జీవితం గడిచిపోతూ ఉంది ఏ లాభం లేకుండా పురంజనుడిది. ఇప్పుడు తన భార్య యొక్క తో కలిసి ఆయన రోజులు గడిపేస్తున్నాడు ఆమెతో పాటు భోగిస్తూ. సో ఇక్కడ కానీ ఏం లాభం జరగట్లేదు, రోజులు గడిచిపోతున్నాయి సమయం అయిపోతుంది కానీ ఏం లాభం లేదు, ఏం లాభం పొందకుండానే. సో అందుకనే ఇక్కడ ఇది చెప్పారన్నమాట. ఇక్కడ ఒక ప్రమద అని ఒక శబ్దాన్ని ఒక వర్డ్ని ఉపయోగించారు. సో ఈ అందమైన భార్య భర్తకి రెండు విధాలుగా పనిచేస్తుంది. ప్రమద అంటే రెండు అర్థాలు ఉన్నాయి దీనికి. ఒకటి ఏంటంటే ఆయనకి అది మంచి ప్రేరణ ఇచ్చి ఆయనకి ఎన్లైవనింగ్ అంటే ఆయనకి బాగా జ్ఞానోదయం చేసే విధంగా వ్యవహరించవచ్చు, లేకపోతే ఆయనను మత్తెక్కించేసి ఇంకా భౌతిక ఆసక్తి పెంపొందించేలా చేసేయచ్చు. సో అందుకనే మామూలుగా ఈ విధంగా ఎవరైనా మామూలుగా వివాహమైన వాళ్ళు ఈ విధంగా దినాలు రాత్రులు గడిపేస్తూ వెళ్ళిపోతూనే ఉంటాయి, రోజులు గడిచిపోతూనే ఉంటాయి అలా వైవాహిక జీవితంలో సంసారం చేసుకుంటూ చేసుకుంటూ. సో అది ప్రతిరోజు ఇలా గడిచిపోయిన కొద్దీ యాక్చువల్లీ వాళ్ళ యొక్క ఆయువు జీవితం యొక్క ఆయువు తగ్గిపోతూ ఉంటుంది, క్షీణించిపోతూ ఉంటుంది. సో కానీ ఎందుకు ఇక్కడ చెప్పారంటే ఈ విధంగా గడిపేస్తే ఏ లాభం లేకుండా సమయం అంతా నష్టమైపోతుందని అంటే, మనిషి యొక్క చేతనని కృష్ణ భావనామృతంలో ఉంచడానికి ఉండడానికి అందులోనే నిమగ్నమై ఉండేలా దానికోసం ప్రయత్నించాలి, ప్రతి సమయాన్ని కూడా దానికోసం ఉపయోగించాలి. సో అలా కాకుండా ఓన్లీ స్త్రీతో భోగించడానికే దినాలు రాత్రులు గడిపేసుకుంటూ వెళ్ళిపోతుంటే దానికోసమే పనిచేయడం దానికోసమే జీవించడం అనేది జరుగుతూ ఉంటే సమయం అంతా గడిచిపోతూ ఉంటుంది, మీ ఆయువు అంతా తగ్గిపోతూ ఉంటుంది, లాభమేం దొరకదు. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే ఒక వ్యక్తి ఎప్పుడైనా ఎక్కువగా ఈ యొక్క తన స్త్రీ పట్ల తన భార్య పట్ల ఎక్కువ వ్యామోహితమైపోయి ఉంటే ఆసక్తుడైపోయి ఉంటే అప్పుడు అతనికి కృష్ణ భావనామృతం ఇంకా భక్తి గురించి ఆయనకి ఆసక్తి ఆయనలో పెంపొందదన్నమాట, దాని గురించి భక్తి చేసుకోవాలి, కృష్ణ భావనామృతంలో ఉండాలి అనే విషయం పైన వాళ్ళకి ఆసక్తి అనేది కలగదు. సో అందుకనే ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాద వారు, మీరు ఎన్ని డాలర్లు ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా కానీ ఒక్క క్షణం ఏదైతే గడిచిపోయిందో అది మళ్ళీ తిరిగి మీరు కొనుక్కోలేరు. ఎన్ని డబ్బులు ఖర్చు చేసినా సరే ఒక్క క్షణం ఏదైతే మీ జీవితంలో ఇప్పుడు వెళ్ళిపోయిందో గడిచిపోయిందో అది మళ్ళీ మీరు పొందలేరు, దాన్ని కొనలేరు. అందుకనే సమయం అనేది చాలా విలువైంది. సో ఇలా మోహితులైపోయిన వాళ్ళు సమయం ఎలా గడిచిపోతుందో, స్త్రీ యొక్క సాంగత్యంలో ఒక పురుషుడు స్త్రీ సాంగత్యం వాళ్ళు సమయాన్ని ఎలా గడిచిపేస్తున్నారో, ఎలా వెళ్ళిపోతుందో సమయం వాళ్ళకి తెలియదు, సమయం అంతా వెళ్ళిపోతుంది. సో దీనివల్ల ఏం లాభం జరగదు, మొత్తం నష్టమే. సో అందుకనే ఇదే అన్నిటికన్నా పెద్ద నష్టం జీవితంలో ఏంటంటే కృష్ణ భావనామృతంలో లేకుండా మనము సమయాన్ని వృధా చేయడమే, అన్నిటికన్నా పెద్ద నష్టం ఇదే. ఎందుకంటే ఆ సమయాన్ని మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా కొనుక్కోలేము. అందుకే మన ప్రతి క్షణాన్ని కూడా ప్రతి సమయాన్ని కూడా భార్యాభర్తలైనా సరే వాళ్ళిద్దరూ కలిసి కృష్ణ భావనామృతంలో ముందుకెళ్ళడానికి సమయాన్ని వినియోగించాలి. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట. లేదు ఇలాగే భార్యాభర్తలు సంసార జీవితంలోనే భోగించుకుంటూ ముందుకు వెళ్ళి దినాలు రాత్రులు గడిపేస్తూ ఉంటే శ్రమయేవహి కేవలం, ఎంత శ్రమించిన ఆ వ్యక్తి సంసార జీవితంలో బతకడానికి పోషించడానికి ఇవన్నీ కూడా శ్రమ మాత్రమే, దానివల్ల ఏ లాభం లేదు. అందుకనే ఏదో నేను భార్య పిల్లల్ని పోషించేస్తున్నాను, దానికోసం నేను తెగ కష్టపడిపోతున్నాను, కాబట్టి నేను చాలా గొప్ప, ఎందుకంటే నేను సంసారాన్ని నడుపుతున్నాను, ఒక ఫ్యామిలీని నడుపుతున్నాను అనుకుంటే సరిపోదు, దానివల్ల ఏం లాభం లేదు, అది వేస్ట్. ఒకవేళ మీరు జస్ట్ మీ ఫ్యామిలీని పోషిస్తున్నారు, పిల్లల్ని భార్యని పోషిస్తున్నారు, దానికోసం మీరు దినమంతా కష్టపడుతున్నారు, నేను చాలా గొప్ప, నేను చాలా గ్రేట్, నా మహాత్ముడిని అనుకుంటే మూర్ఖత్వం అది. అదే ఇక్కడ చెప్తున్నారన్నమాట.
ధర్మస్వనుష్ఠిత పుంసాం విశ్వక్సేన కథాసుయ నోత్పాదయే ద్యతిరతిం శ్రమయేవహి కేవలం. శ్రమయేవహి కేవలం, మీరు ఎంత బాగా మీ ధర్మాన్ని భౌతిక ధర్మాన్ని సంసార ధర్మాన్ని భార్యాభర్తల్ని పూజ చూసుకోవడం ఇవన్నీ ఎవరు ఏ ధర్మాన్ని భౌతిక ధర్మాన్ని బాగా నిర్వర్తించుకొని చాలా మంచిదే మీరు నిర్వర్తిస్తున్నారు, కానీ ఒకవేళ అలా మీ భౌతిక ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ కృష్ణుడి యొక్క కథ పట్ల విశ్వక్సేను కథాసుయ కృష్ణుడి యొక్క కథల పట్ల కృష్ణ కథ పట్ల మీకు గనక ఆసక్తి పెరగట్లేదనుకోండి, నోత్పాదయే యతిరథిం, ఒకవేళ రతి ఉత్పన్నం అవ్వట్లేదు కృష్ణుడి కథ వినడానికి, నా ఉత్పాదయేత్ ఉత్పన్నం అవ్వట్లేదు రతి కృష్ణుడి కథ వినడానికి, అప్పుడు ఏంటి, మీరు ఎంత భౌతిక ధర్మాన్ని ఎంత బాగా నిర్వర్తించినా శ్రమ ఏవహి కేవలం. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, సో భార్యాభర్తలు కలిసి భక్తిలో ప్రగతి సాధించడానికి ప్రయత్నించాలి, ఎలా ఇద్దరికి ఒకరు హెల్ప్ చేసుకొని భక్తిలో ఎలా ముందుకెళ్ళాలి, కృష్ణ భావనామృతంలో ఎలా ఉండాలి ప్రతి సమయంలో, దాని గురించి ప్రయత్నించాలి. అలా ప్రయత్నించకుండా ఓన్లీ మనకు భార్యాభర్తలు అందరూ కూడా జస్ట్ భోగించుకుంటూ తినేసి పడుకొని ఇలాగే దినాలు గడిపేస్తూ ఉంటే అప్పుడు సమయం అంతా వెళ్ళిపోతుంది, మీ ఆయువు తగ్గిపోతూనే ఉంది, ప్రతి క్షణం తగ్గిపోతూనే ఆయువు తగ్గిపోతూనే పోతుంది. సో ఆ తిరిగి మీకు సమయం మళ్ళీ మీరు దాన్ని కొనుక్కోలేరు. సో సమయం అంతా వృధా అయిపోతుంది ఏం లాభం లేకుండా, అది ఇక్కడ చెప్తున్నారన్నమాట.
శయాన ఉన్నద్ద మధో మహామన మహారతల్పే మహిషి భుజోపది తామేవ వీరో మనుతే పరం యత తమోభిభూతో నిజం పరం చయత్.
ఈ విధంగా ఇక్కడ ఏం రాస్తారంటే, ఇలా పురంజనుడు సంపూర్ణంగా మాయామోహితుడైపోయాడు, సంపూర్ణంగా తన భార్య యొక్క సౌందర్యానికో ఆమె యొక్క శరీరానికో ఆసక్తుడైపోయాడు, మోహితుడైపోయాడు. అలా మోహితుడైపోయి ఇంకా భార్య యొక్క చేతుల్ని ఆయన తన యొక్క తన తలని ఎప్పుడు చేతులపైనే పిల్లోలాగా పెట్టుకొని, అంటే ఎప్పుడు ఇంకా ఆయన తన భార్య యొక్క చేతుల్లోనే ఉండిపోయాడు అన్నమాట. ఇంకా భార్యని సంతృప్తిపరచడమే నా యొక్క జీవిత లక్ష్యం, ఇదే నా జీవిత ఉద్దేశం అన్నట్టుగా ఆయన మొత్తం తమోగుణం చేత ప్రభావితమైపోయి ఇక్కడ రాశారు. ఆయన ఇంకా ఆత్మసాక్షాత్కారం అంటే ఏంటి, అసలు భగవంతుడు అంటే విషయాల గురించి పట్టించుకోకుండా ఇప్పుడు సంపూర్ణంగా భార్యతో పాటే భార్యతో ఆమె యొక్క వామోహంలోనే జీవి చేస్తున్నాడు అనమాట, గడిపేస్తున్నాడు సమయాన్ని. సో అందుకనే ఇక్కడ ఇదే చెప్పారన్నమాట, మనిషి జీవితము ఆత్మ సాక్షాత్కారం పొందడానికి సో ముందు ఒక వ్యక్తి అర్థం చేసుకోవాలి, నేను ఆత్మ శరీరం కాదు, అందరూ ఆత్మలే, అందరూ భగవంతుడి నుంచే సృష్టింపబడ్డారు, అందరూ కూడా భగవంతుడి యొక్క దాసులు, భగవంతుడికి మనం సేవ చేసుకోవాలి, అలా మనం శుద్ధపరచుకోవాలి మనం మన చేతనని, తర్వాత మనం భగవద్ధామాన్ని తిరిగి వెళ్ళాలి అనే విషయాన్ని ఒక వ్యక్తి ప్రతి జీవితంలో అర్థం చేసుకొని దాని గురించి ప్రయత్నించాలన్నమాట. అలా కాకుండా ఒకవేళ ఒక వ్యక్తి దానికోసం ఏం చేయాలి, మరి ఇప్పుడు ఇక్కడ రాశారు కదా, ఈ వ్యక్తి పురంజనుడు తన భార్య పట్ల ఆసక్తుడైపోయి ఆమెను సంతృప్తిపరచడానికి ఆమెకు సేవ చేసుకుంటూ జీవిస్తున్నాడే, తద్వారా ఏం జరుగుతుంది అంటే, తమో ద్వారం యోషితాం సంగి సంగం. సో ఇక్కడ మనకు భాగవతంలో చెప్పారు, మహత్సేవాం ద్వారం అహుర్విముక్తే స్తమో ద్వారం యోషితాం సంగీ సంఘం. మహత్సేవ, మహత్ అంటే మహాత్మకు సేవ చేయడం ద్వారా మనకి ఏం జరుగుతుందంటే అహుర్విముక్తే, విముక్తికి ద్వారం తెరుచుకుంటుంది. మీరు ముక్తి పొందాలనుకుంటే భౌతిక ప్రపంచంలో భౌతిక జీవితం నుంచి ఈ జన్మృత్తి జరావ్యాధి చక్రం నుంచి సాధువులకి మహాత్ములకి భక్తులకి సేవ చేసుకోవాలి, శుద్ధ భక్తులకి సేవ చేసుకోవడం ద్వారా మనకి ముక్తికి మార్గం, ముక్తికి తలుపులు తెరుచుకుంటాయి, ద్వారం తెరుచుకుంటుంది. అలా కాకుండా తమో ద్వారం యోషిత సంగీ సంఘం, ఎవరే స్త్రీలు లేకపోతే స్త్రీ పట్ల ఎక్కువగా సాంగత్యం చేసే వ్యక్తులతో మనం కనుక ఎక్కువగా సాంగత్యం చేస్తే, వారి పట్లే వారితో మనం సాంగత్యం చేస్తే అప్పుడు తమో ద్వారం, తమో గుణం ద్వారం తెరుచుకుంటుంది, అంటే నరకానికి వెళ్తాం అన్నమాట తమో ద్వారం ద్వారా. సో మరి ఎవరితో సాంగత్యం చేస్తే దాని ప్రకారం మీరు ఆ యొక్క ద్వారాలు తెరుచుకుంటాయి, నెక్స్ట్ జీవితంలో ముందుకి ఆ ద్వారాల ద్వారా ఆ యొక్క గమ్యాల్ని చేరుకుంటారు. సో అందుకనే ఒకవేళ మహాత్ములతో మీరు సాంగత్యం చేస్తే తిరిగి భగవద్ధామానికి వెళ్ళిపోవచ్చు. ఓన్లీ స్త్రీ సాంగత్యం, స్త్రీ వ్యామోహంతో ఉన్న బతుకుతున్న కొంతమంది, చాలామంది ఎప్పుడు స్త్రీల గురించి చింతిస్తూ ఉంటారు, స్త్రీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, స్త్రీని ఎలా భోగించాలని ప్లాన్లు వేసుకుంటూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో కూడా సాంగత్యం చేస్తే మీరు నరకానికి ద్వారం తెరుచుకుంటుంది, నరకానికి వెళ్తారు, అది ఇక్కడ చెప్పారు భాగవతంలో. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కలియుగంలో, ఆధునిక యుగంలో ముఖ్యంగా జనాల యొక్క చేతన ఇక్కడ ప్రభుపాల ద్వారా రాశారు, వైన్ ఉమెన్ అండ్ ఫ్లెష్, అంటే ఎప్పుడు మందు తాగడం, స్త్రీని భోగించడం, మాంసాన్ని తినడం, దీని గురించి ఎక్కువగా జనాలు ఆలోచిస్తున్నారు. ఎక్కడ మందు దొరుకుతుంది, ఎక్కడ స్త్రీ దొరుకుతుంది, ఎక్కడ మాంసం దొరుకుతుంది భోగించడానికి, వాళ్ళ చేతన అంతా దీంతోనే నిండిపోయి ఉంది. అందుకనే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం గురించి ఆలోచించట్లేదు, భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించట్లేదు, ఆసక్తే చూపించట్లేదు భక్తి జీవితం పట్ల. ఎందుకంటే వీటితోనే వాళ్ళ చేతన నిండిపోయింది కనుక వాళ్ళు కృష్ణుడి గురించి ఆలోచించుకోలేకపోతున్నారు. సో ఇలా కొంతమంది, చాలామంది అంటే బయట భౌతిక ప్రపంచంలో ఉండే వాళ్ళు, వ్యక్తులు ఎప్పుడు స్త్రీని భోగించడం కోసం ఆలోచించుకుంటూ ఉంటారు వాళ్ళ యొక్క హృదయంలో, మనస్సులో. ఇలా ఎప్పుడు ఇదే చింతనలో ఉండే వ్యక్తులు అలా ప్రభుపాదలో రాస్తున్నారు, అలా స్త్రీ గురించి ఎప్పుడు చింతిస్తున్నారు, ఎలా భోగిస్తున్నారు అంటే భోగించడంతో సమానం. అందుకనే ఒక వ్యక్తి ఎప్పుడు స్త్రీ, డబ్బు దీనికోసమే ఆలోచిస్తూ ఉండడం ద్వారా అతను ఇంకా ఎప్పుడు ఈ భౌతిక ప్రపంచంలోనే భౌతికంగా భోగించడానికి ప్రయత్నిస్తూ ఆలోచిస్తున్న వ్యక్తి ఇంకా ఆత్మసాక్షాత్కారం గురించి ఎప్పుడు ఆలోచించలేడు. అందుకే అతను అటువంటి వ్యక్తి అయోగ్యుడైపోతాడు ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి సాధించడానికి.
తయైవం రమమాణస్య కామకష్మలచేతస క్షణార్థం ఇవ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయ.
సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రాచీన పరిశుద్ధి రాజా, నారదుడు చెప్తున్నాడు ప్రాచీన పరిశుద్ధుడికి, ఈ విధముగా పురంజనుడు అతను సంపూర్ణంగా ఇప్పుడు అతని హృదయం మొత్తం కామము తో నిండిపోయింది. ఈ విధంగా అతను ఇప్పుడు తన భార్యతో భోగిస్తున్నాడు, మైథునం చేస్తున్నాడు. ఈ విధంగా అతని మొత్తం యవ్వనం జీవితం అంతా కూడా క్షణంలో ఒక అరక్షణంలో ముగిసిపోయింది. అంటే ఇలా ఇలాంటి జీవితంలో మైథున జీవితంలో మునిగిపోయి ఉన్న ఈ వ్యక్తి ఎవరైనా సరే వారి సమయం ఎలా వెళ్ళిపోతుంది అంటే చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది, వాళ్ళ యవ్వనం వెళ్ళిపోతుంది, యవ్వనం కథం అయిపోతుంది. సో అందుకనే మన ఒక ఆచార్యులు గోవిందదాస్ ఠాకూర్ అనే ఈ పాడర్ యదన యవ్వన పుత్ర పరిజన ఇతకే అచి పరతితిరే కమల దల జల జీవన తలమల భజహు హరి పద నీతిరే అని ఏమంటున్నాడంటే, సో ఈ విధంగా ఈ యవ్వనము జీవితం అంతా కూడా ఈ మైథునం ఈ సుఖం వెనక వెళ్ళిపోతే మొత్తం సమయం అంతా వెళ్ళిపోతుంది, వృధా అయిపోతుంది. సో అందుకనే ఇదంతా కమల దళజల జీవన తలమల, ఈ జీవనం అంతా కూడా ఇలా వ్యర్థమైపోతుంది. సో అందుకనే హరికి భజన చేసుకోవాలి. సో మామూలుగా ఏంటంటే యవనంలో ఉన్నప్పుడు స్త్రీని భోగించాలి, అన్ని రకాల వస్తువుల్ని భోగించాలి, రూపం గంధ స్పర్శ రుచి శబ్దం ఇలా ఐదు మన ఇంద్రియాలు ఉన్నాయి కదా, జ్ఞానేంద్రియాలు ఐదు, అన్నిటి ద్వారా విషయ వస్తువుల్ని భోగించాలి అన్ని రకాలుగా అనే ప్రయత్నం యవ్వన వయసులో ప్రతి ఒక్కరూ చేయడానికి ప్రయత్నిస్తారు. రూపాల ద్వారా చెప్తున్నారన్నమాట, అలా మంచి మంచి రూపాలు చూడడం, ఇలా టీవీ న్యూస్ ఇవన్నీ, లేకపోతే టీవీ రేడియో, అప్పుడు రేడియో ఉండేది, ఇప్పుడు టీవీ కూడా ఉంది, ఇంకా ఇంటర్నెట్ కూడా ఉంది. సో ఇలా యూట్యూబ్ లేకపోతే వేరే అన్ని సినిమాలు ఇంకా చాలా ఏవైతే చూడడం, వినడం, పాటలు వినడం, లేకపోతే ఈ విధంగా మంచి మంచి సుగంధిత వస్తువుని సుగంధం తీసుకోవడం, ఇలా మంచి మంచి వస్తువుని స్పర్శించడం. సో ఈ విధంగా అందుకనే వాళ్ళు స్త్రీని భోగించడం, ఈ విధంగా అన్ని రకాలుగా భోగించడానికి ప్రయత్నిస్తారు. ఇవి ఇలాంటివి మనిషి సమాజంలో లేనిది. పశువులు కూడా ఇలాగే ఆలోచిస్తాయి, అవి కూడా తన ఇంద్రియాలను భోగించడానికి వాళ్ళు జీవిస్తుంటాయి పశువులు కూడా. అందుకనే ఇక్కడ మనుషులకి కొంచెం నియంత్రణ అవసరం, కొన్ని విధి విధానాలు ఇచ్చారనమాట, ఇవన్నీ కొంచెం నియంత్రించుకోవడానికి, ఇంద్రియాలని భోగించే పద్ధతిని కొంచెం నియంత్రించడానికి. ఎందుకంటే ఇందులో నిమగ్నం అయిపోతే ఇలా నియంత్రణ లేకుండా ఇంద్రియాలని భోగించుకుంటూ వెళ్ళిపోతే ఒక వ్యక్తి ఇంకా ఆధ్యాత్మికం గురించి ఎప్పుడు ప్రగతి సాధించలేడు, ఆధ్యాత్మిక విషయాల గురించి ఆలోచించలేడు, ఆత్మసాక్షాత్కారం గురించి ఆలోచించలేడు, అతని చేతన ఇంకా అందులో ఎప్పటికీ అటువైపు వెళ్ళదనమాట. అందుకనే ఇక్కడ ఇంద్రియాలని నియంత్రించాలి, ఇంద్రియాలని నియంత్రిస్తేనే భోగించడంలో అప్పుడే ఒక వ్యక్తి భగవంతుడి గురించి జీవిత ఉద్దేశం గురించి ఆలోచించగలడు. అది ఉద్దేశం శాస్త్రాలు ఎందుకు ఇన్ని నియమాలు నిబంధనలు అంటే దీనికోసమే అనమాట. లేకపోతే మనకి పశువులకి తేడా లేదనమాట, వాటికేమి నియమాలు ఉండవు. సో అవి ఎలా భోగించాలనుకుంటే అలా భోగించుకుంటూ వెళ్ళిపోతాయి. సో అందుకని ఇక్కడ విషయం ఏంటంటే సమయం ఎవరి కోసం ఆగదు, యవ్వనం అనేది క్షణాల్లో ఇలా భోగించుకుంటూ వెళ్ళిపోతే క్షణంలో ముగిసిపోతుంది, యవ్వనం ఎక్కువసేపు ఉండదు, యవ్వన వయసు ప్రభుపాదులు వారు రాస్తున్నారు వెళ్ళిపోతుంది. తర్వాత ఆలోచిస్తాడు, అరే ముసలోడు అయిపోయిన తర్వాత అసలు అరే నేను మొత్తం నా జీవితాంతం అంతా వ్యర్థం చేశాను భోగించుకోవడంలో. ఇలా చాలామంది భక్తులు లేటుగా వస్తారు భక్తిలోకి, చాలామంది చూసాం ఎవరైతే లేటుగా వచ్చారో యవన వయసు అయిపోయిన తర్వాత, లేకపోతే వృద్ధాప్యంలో వచ్చిన వాళ్ళందరూ, నేను చిన్నప్పటి నుంచి భక్తి చేసుకుంటుంటే బాగుండేది, నేను యవన వయసు అంతా నేను వృధా చేసేసాను, ఇలా మొత్తం సంసార జీవితంలోనే అప్పుడు ఏమీ భక్తి చేసుకోలేదు, ఇప్పుడు మొత్తం వయసు అయిపోయింది, ఇప్పుడు ఏమైనా చేద్దామనుకుంటే కూడా ఏమీ చేయడానికి సామర్థ్యం లేదు అని బాధపడుతూ ఉంటారు. ఇలా బాధపడుతున్నా కానీ చాలాసార్లు నేను కొంతమందిని చూశాను, సరే మీరు అంటున్నారు కదా నేను చిన్నప్పటి నుంచి భక్తి చేసుకోలేకపోయాను, ఇప్పుడు నేను వృద్ధాప్యం వచ్చిన తర్వాత భక్తి జీవితంలోకి వచ్చాను, నేను యవ్వన వయసులో భక్తి చేసుకోలేదు, అప్పుడు ఎంతో చేయగలిగేవాడిని సేవ కానీ భక్తి కానీ, ఇప్పుడు చేయలేకపోతున్నాను, అంతగా భక్తి సరిగ్గా చేసుకోలేకపోతున్నాను, ఎందుకంటే నా ఇంద్రియాలన్నీ కూడా ఇప్పుడు క్షీణించిపోయాయి, అన్ని రకాల రోగాలు వచ్చేసాయి నాకు, నాకు సామర్థ్యం లేదు, శక్తి లేదు చేయడానికి ఏమి. సో అలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. సరే నేను అన్నాను, సరే మీ పిల్లలు ఉన్నారు కదా, మీ కొడుకు కూతురు కోడలు, మీ మనవళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారు కదా, మరి వాళ్ళందరినీ భక్తిలోకి తీసుకురాండి అంటే ఓహో వాళ్ళు చాలా బిజీ, ఇప్పుడు వాళ్ళని వాళ్ళు ఇప్పుడు వాళ్ళు భౌతిక ప్రపంచంలో భౌతిక జీవితంలో వాళ్ళు బిజీ ఉన్నారు. సో వాళ్ళని మాత్రం వాళ్ళు చాలామంది ఇంట్రెస్ట్ చూపించరు. సో ఈ విషయం అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు కూడా. ఇప్పుడు ఎవరైతే క్లాస్ వింటున్నారో కూడా, ఒకవేళ మీరు ఎవరైనా సరే, చాలా ఇంపార్టెంట్, భక్తి అనేది ముసలోళ్ళు అయిపోయిన తర్వాత చేసుకునేది కాదు, చిన్నప్పటి నుంచి చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అది. సో మీరు మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ చిన్నతనం నుంచి భక్తి జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎంత కష్టపడతారు మీరు, నేను ఎంతోమంది పేరెంట్స్ని చూశాను, వాళ్ళ టెన్షన్ అంతా ఏ స్కూల్లో జాయిన్ చేయాలి పిల్లాడిని, దానికోసం ఎన్ని లక్షల రూపాయలైనా సరే దాని అడ్మిషన్ ఫీజు డొనేషన్ ఇచ్చేనా, ఎలాగైనా సరే మంచి స్కూల్లో సీట్ సంపాదించాలి, మంచి కాలేజీలో సీట్ సంపాదించాలి, లక్షల రూపాయలు డబ్బులు ఖర్చు చేసి మొత్తం ఎంత టెన్షన్ తీసుకుంటారో, అందులో 1% టెన్షన్ కూడా వాళ్ళు తీసుకోరు. భక్తి జీవితంలో రావడానికి, వాళ్ళ పిల్లల్ని భక్తి జీవితంలో తీసుకురావడానికి 1% కూడా శ్రమించరు, 1% కూడా శ్రద్ధ తీసుకోరు. కానీ వాళ్ళంతా పాడైపోయిన తర్వాత పిల్లలు, లేకపోతే వాళ్ళ జీవితాంతం అంతా అయిపోయిన తర్వాత, అయ్యో నేను మొత్తం జీవితాంతం వేస్ట్ చేసేసాను, అయ్యో నా పిల్లలందరూ అన్ని చెడలవాట్లకి బానిసలు అయిపోయారు, అయ్యో ఇప్పుడు ఎలా ప్రభుజీ మీరేమైనా చేస్తారా, చేస్తాం ఇప్పుడు. సో మీరు ముందెందుకు తీసుకురాలేదు. సో అందుకనే చాలా ఇంపార్టెంట్ అంటే మీరు ఎంత కష్టపడుతున్నారో భౌతికంగా, అందులో దానికన్నా ఎక్కువ కష్టపడాలి మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి. ఎందుకంటే ప్రపంచం అంతా కూడా అదే ఇంద్రియాలని భోగించడానికి అందరూ వెళ్తున్నారు. సో మీరు దానికోసమే ప్రయత్నించి దానికోసమే కష్టపడే దానికన్నా ఆలోచించాలి, ఎలాగైనా సరే ఇప్పుడు మనం ఇది అగెయిన్స్ట్ ద కరెంట్ అన్నమాట. అంటే మనము అందరూ ఒకవైపు వెళ్తే మనం ఇంకోవైపు వెళ్తున్నాం. సో ఎక్కువ శ్రమించాలి మనం, భక్తి చేసుకోవాలి భౌతిక ప్రపంచంలో కలియుగంలో. అంటే మనము కొంచెం మన సైడ్ నుంచి మనకి అది భగవంతుడు ప్రేరణ ఇచ్చినప్పుడు, భగవంతుడు తలుచుకున్నప్పుడు భక్తి చేసుకుంటారు వాళ్ళందరూ కూడా. అలా చేసుకోరు, మీరు ప్రయత్నించాలి, ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి, వాళ్ళ ఇంటి వాళ్ళు ప్రతి ఒక్కరు భక్తులు అవ్వడానికి మీరు ప్రతి ఒక్కరు ప్రయత్నించాలి. సో అది ఇంపార్టెంట్ అన్నమాట. ఎలాగైతే మనం ఎంతో శ్రమిస్తాం మన ఇంట్లో వాళ్ళందరినీ, ఇక్కడ పురంజనుడు ఎంతో శ్రమించి పాలించడానికి పోషించడానికి, అంతే శ్రమించాలి భక్తిలో కూడా ముందుకెళ్ళడానికి. భక్తి మాత్రం ఆటోమేటిక్గా అయిపోవాలనుకుంటారు, ఫ్రీగా అయిపోవాలనుకుంటారు, ఏం శ్రమించకుండా, ఏం కష్టపడకుండా. కానీ భౌతికంగా ప్రగతి సాధించడానికి మాత్రం మేము చాలా కష్టపడతాం, ఎంత కష్టపడడానికైనా రెడీ. సో అందుకనే ఈ విషయాన్ని గురించి బాగా ఆలోచించాలన్నమాట. ఒకవేళ అందుకే ఇక్కడ చెప్పారు, భౌతికంగా ఒక వ్యక్తి బాగా మునిగిపోతే ఇంకా ఆధ్యాత్మికం గురించి ఆలోచించలేడు. అందుకే అవి నియంత్రించాలి, భౌతిక కార్యాలని, భౌతిక ఇంద్రియ తృప్తి కార్యాలని నియంత్రించి అప్పుడు భక్తి చేసుకోవాలి. సో దీనికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది.
తయైవం రమమాణస్య కామకష్మలా చేతస క్షణార్థం ఇవ రాజేంద్ర వ్యతిక్రాంతం నవం వయః.
సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ రాజా ప్రాచీన పరిషత్, ఈ విధముగా పురంజనుడు, ఇది మనం చర్చించుకున్నాం సారీ, ఈ శ్లోకం ఆల్రెడీ నడుస్తుంది. ఈ విధంగా ఇప్పుడు ఈ యవ్వనం అనేది వెళ్ళిపోతుంది, ఎక్కువసేపు ఉండదు. ఇలా మాయామోహితమై జీవిస్తే యవ్వనం మీకు తెలియని సమయంలోనే అయిపోతుంది. సో ఇక్కడ మనకి పశువులకి, మరి పశువులకి ఎందుకండి నియంత్రణ లేదు? పశువులు నియంత్రించాలి కదా, వాటికి కూడా నియమం ఉండాలి. పశువులకి ఎలా అంటే, భగవంతుడు వాళ్ళకి, మేము ముందు కూడా చెప్పాను, కర్మ సిద్ధాంతం అనేది వాళ్ళకి వర్తించదు, మనుషులకు మాత్రమే వర్తిస్తుంది. పాపం పుణ్యం అనేది మనుషులకు మాత్రమే, పశువులకు లేదు. ఎందుకంటే పశువులకి అంత తెలివి లేదు, అంత చేతన వల్లది ఇంకా వికసించలేదు, వాటికి ఇంద్రియాలు నియంత్రించుకునే శక్తి సామర్థ్యం కూడా లేదు. ఇంకొకటి ఏంటంటే, పశువుల్లో వాళ్ళకి చాలా స్వతంత్రం కూడా లేదు, మనకున్నంత స్వతంత్రం, మనకున్నంత చేతన వీళ్ళకి లేవు. సో పశువులు ఎలాగంటే, వాళ్ళు అవి ఎప్పుడు కూడా ప్రకృతి నియమాలను ఉల్లంఘించవు పశువులు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడు పశువులకి ఒక సమయం ఉంటుంది ఎప్పుడు మైథునం చేయాలో, అదే సమయంలో మైథునం చేస్తాయి, అంతే. ఒక ఉదాహరణకి సింహం, సింహం ఎంతో శక్తివంతమైంది, అవునా? మీ అందరికీ తెలుసు సింహం రాజు. సో ఈ సింహం మొత్తం సంవత్సరంలో ఒకటే ఒక్కసారి మైథునం చేస్తుంది, మైథునంలో పాల్గొంటుంది, అంతే. సో అవి ప్రకృతి నియమాలను ఉల్లంఘించు అన్నమాట పశువులు. కానీ మనిషి మాత్రం, అందుకే మనిషికి కూడా నియంత్రణ ఉందన్నమాట. ఇక్కడ రాశారు క్లియర్గా, మనిషి కూడా, వీరు గృహస్థులైనా సరే వైవాహిక జీవితంలో కూడా, ఒక వ్యక్తి మాసంలో ఒకసారి మాత్రమే మైథునం చేయాలి, అది కూడా స్త్రీతో, తన భార్యతో మైథునం చేయాలి, అది కూడా పిల్లల్ని కనడానికి కృష్ణ భావనామృతంలో. సో అలా అన్నమాట. ఒకవేళ మళ్ళీ స్త్రీ గర్భవతి అయిపోతే భార్య అప్పుడు ఆమెతో మైత్రం చేయకూడదు. సో ఇవన్నీ మను సంహితలో రాశారనమాట నియమాలన్నీ కూడా. ఒక గృహస్థుడు కానీ ఒక వ్యక్తి కానీ ఎలా ఏ ధర్మాన్ని ఎలా నియమాల్ని పాటించాలనేది. సో మనం ఈ నియమాల్ని పాటించకపోతే మనం పాపాలు చేస్తున్నట్టే, పాపాలు చేస్తూ జీవితాన్ని జీవిస్తున్నట్టే.
తస్యాం అజనయత్ పుత్రాన్ పురంజనయాం పురంజన శతాన్యేకదశా విరాత్ ఆయుషోర్ధం మతాత్యగాత్.
నారదముని ప్రాచీన పరిస్థితికి చెప్తున్నాడు. ఈ విధంగా ఇంతో పెద్ద ఆయువు విరాట్ మొత్తం ఎంతో మొత్తం జీవితకాలం అంతా ఎంతో పెద్దది జీవితకాలం. అందులో పురంజనుడు ఇలా ఆయన మొత్తం జీవితకాలంలో 1100 పుత్రుల్ని కన్నాడంట తన భార్య గర్భం నుంచి. పురంజని ఈ విధంగా పురంజని గర్భం నుంచి కన్నాడు. ఈ విధంగా ఆయన సగం జీవితం అంతా తన సంతానాన్ని కనడంలోనే ఆయన సగం జీవితం వెళ్ళిపోయిందంట. అలాగే సగం జీవితం గడిపేశాడు, సగం జీవితం ఇందులో వెళ్ళిపోయింది. సో ఇక్కడ చెప్తున్నారనమాట. అందుకనే మామూలుగా ముందు సగం జీవితం అంటే ముందు ఎలాగంటే 100 ఏళ్ళు బతికేవాళ్ళు. 100 ఏళ్ళు బతికితే అందులో 50 సంవత్సరాలు వాళ్ళు వైవాహిక జీవితంలో ఉండేవారు, గృహస్థ జీవితంలో పిల్లల్ని కనేవాళ్ళు. ఇంకా 50 తర్వాత వాళ్ళు కనేవాళ్ళు కాదు, వానప్రస్థం తీసుకునేవాళ్ళు. కానీ ఇవాళ రేపు ఇంకా ఒకటే ఏంటంటే 100 ఏళ్ళు బతకట్లేదు, తొందరగా చనిపోతున్నారు, ఇంకా వానప్రస్థం తీసుకోవట్లేదు. ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు ఈ మైథున సుఖాన్ని భోగించడానికి ప్రయత్నిస్తూ జీవిస్తున్నారు. సో అందుకనే ఇంకా ముందు చూడండి, ఇప్పుడు ఇంతమంది పిల్లల్ని కనేవారన్నమాట. ముందు ఇటువంటి కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే పిల్లల్ని కనకుండా రకరకాల ప్రయత్నాలు ఏవి చేసేవారు కాదనమాట. ఓన్లీ భోగి, ఇప్పుడు ఏంటంటే జనాలు భోగించాలి కానీ పిల్లల్ని కనకూడదు, మైత్రం చేయాలి కానీ పిల్లల్ని కనకూడదు, పిల్లల్ని కనకుండా మైత్రం చేసుకుంటూనే వెళ్ళిపోవాలి ఆ ఉద్దేశంతో జీవిస్తున్నారు. కానీ ముందు అలా కాదనమాట. ఇప్పుడు పురంజనుడు 1100 మంది పిల్లల్ని అంటే కొడుకుల్ని కన్నాడు, ఇంకా 110 మంది పుత్రి అమ్మాయిని కూడా కంటాడు అనమాట. సో ఆ సమయంలో అలా రకరకాల విధాలుగా పిల్లల్ని కనకుండా ఏవి కార్యాలు చేసేవారు కాదనమాట. కాంట్రసెప్టివ్ మెథడ్స్ అంటే ట్యాబ్లెట్లు వేసుకోవడం, కాండమ్స్ యూజ్ చేయడం ఇవన్నీ చేసేవారు కాదనమాట. సో పిల్లల్ని కనేవారు, పిల్లల్ని కానీ వాళ్ళని కృష్ణమావనతంలో పెంచడం వాళ్ళ బాధ్యత. సో ఇలా పిల్లల్ని కనకుండా చేసే, పిల్లల్ని కనకుండా మనము భోగించాలి అని చేసే ప్రయత్నమే ఒక పాపకార్యం అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాల ద్వారా తాత్పర్యంలో రాస్తున్నారు. అందుకని శ్రీమద్ భాగవతం చాలా హెవీ అనమాట. మీరు అనుకోవచ్చు ఏంటివి ఇన్ని విషయాలు చెప్పేస్తున్నారు ప్రభుపాల ద్వారు, ఇవన్నీ ప్రభుపాల ద్వారు ఇంకా ఇక్కడ భాగవతంలో ఇచ్చారు ఇవన్నీ. సో భాగవతంలో ఇన్ని విషయాలు ఉన్నాయి, ఇవన్నీ చాలా హెవీ, ఇవన్నీ పాటించడం చాలా కష్టం. అందుకనే మనము తెలుసుకోవాలి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి సరైన జీవితం విధానం, ఏంటి జీవించే విధానం, తర్వాత ప్రయత్నించడానికి మనం ఆలోచించవచ్చు, ప్రయత్నించవచ్చు. సో అందుకే ఇక్కడ నుంచి మనము భాగవతం నుంచి నేర్చుకోవచ్చు. కొంచెం హెవీ ఉంటుంది భాగవతం అందుకని.
దుహిత్ర దశోత్తర శతం పితృమాత్ర యశస్కరై శీలౌధార్య గుణోపేత పౌరంజనయ ప్రజాపతే.
ఇంకా చెప్పాను కదా నెక్స్ట్ శ్లోకంలో ఇచ్చేశారు. ఓ రాజా పచ్చిని పరిషత్ ఈ విధంగా ఇంకా 110 మంది అమ్మాయిల్ని కూడా కన్నాడు. వీళ్ళందరూ కూడా తల్లిదండ్రుల వాళ్ళ అమ్మ నాన్నలాగా మంచి అన్ని మంచి గుణాలు లక్షణాలతో ఎంతో యోగ్యమైన వ్యక్తులు. వాళ్ళందరి యొక్క వ్యవహారం కూడా ఎంతో బాగా ఉంది, జెంటిల్మెన్ జెంటిల్. ఇంకా వాళ్ళందరికి మంచి గుణాలు, గుణ సంపన్నులు అనమాట వాళ్ళు కన్న అందరూ కొడుకులు కూతుర్లు అందరూ కూడా. అంటే వీళ్ళందరూ కూడా వైదిక శాస్త్రానుసారంగానే ఇతను ధర్మానుసారంగానే భోగిస్తున్నాడు, లేకపోతే జీవితాన్ని గృహస్థ జీవితాన్ని జీవిస్తున్నాడు పురంజనుడు. అందుకనే అతనికి పుట్టిన సంతానం అంతా కూడా అన్ని మంచి లక్షణాలతో సద్లక్షణాలు ఉన్నాయన్నమాట. అందుకే వీళ్ళు వర్ణసంకర కాదు. ఇలా ఏమాత్రం వైదిక శాస్త్రాల అనుసారంగా గర్భధారణ సంస్కారం చేయకుండా మైథునం చేసుకుంటూ అలా పిల్లల్ని కనేస్తూ ఉంటారు కదా, అప్పుడు వర్ణసంకరులు పుడతారనమాట. వాళ్ళకు మంచి లక్షణాలు ఉండవు. ఇలా మంచి లక్షణాలతో పిల్లలు పుట్టారంటే వాళ్ళు సరిగ్గా వైదిక పద్ధతిలో గర్భధారణ సంస్కారం చేసి వాళ్ళు పిల్లల్ని కన్నారన్నమాట. సో మీరు ఎంత మంచిగా వైదిక పద్ధతిని పాటించి గృహస్థ ధర్మాన్ని పాటించి వైద్యశాస్త్ర అనుసారం కానీ గర్భధారణ సంస్కారం ద్వారానే పిల్లల్ని కన్నా కానీ మైథునం చేయడాని పట్ల ఆసక్తి, మైథునం జీవితం పట్ల ఆసక్తి అనేది అది ఇంకా ఉంటుంది. ఒకవేళ ఇలా మైథునం పట్ల ఆసక్తి ఉండి మనం పిల్లల్ని కనుక్కుంటూ పోతే ఒకవేళ అప్పుడు అది కూడా పాపపూరితమే, అది కూడా పాపంగానే మనం గుర్తించాలి అనే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాశారు. సో మన జీవిత ఉద్దేశం ఏంటంటే మనకు ఇలా ఇంద్రియాలకి బానిస కాకుండా మనం ఇంద్రియాలకు స్వామి ఇవ్వాలి, గోస్వామి ఇవ్వాలి. సో అందుకనే ప్రతి ఒక్కరు కూడా 50 సంవత్సరాల తర్వాత ఇంకా పిల్లల్ని కనడం ఆపేసి మెల్లిగా వానప్రస్థ ఆశ్రమాన్ని గ్రహించి మెల్లిమెల్లిగా తర్వాత సన్యాసం కూడా తీసుకోవాలి అని చెప్తున్నారు.
సపంచాలపతి పుత్రాన్ పితృవంశ వివర్ధనాన్ ధారై సంయోజయామాస దుహిత్ర సదృశైర్వరై.
దీని తర్వాత పురంజనుడు పాంచాల యొక్క రాజ్యానికి రాజు ఈ విధంగా తన యొక్క ఇప్పుడు వంశాన్ని వృద్ధి చేయడానికి, వంశాన్ని పెంచడానికి ఆయన ఇంకేం చేశాడంటే తన కొడుకులందరికీ కూడా మంచి మంచి అమ్మాయిల్ని చూసి వివాహం చేశాడు. అలాగే తన కూతుర్లను కూడా మంచి మంచి అబ్బాయిల్ని చూసి వాళ్ళకి వివాహం చేశాడంట. ఈ విధంగా వాళ్ళ కొడుకు కూతుర్లందరి వివాహం చేశాడు పురంజనుడు. సో ఈ విధంగా వైదిక పద్ధతి ఏంటంటే ప్రతి ఒక్కరు అలా వివాహం చేసుకోవాలి, అంటే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమం. సో ఇది వైదిక వర్ణాశ్రమ సిస్టమ్ ప్రకారం. సో ఈ విధంగా సో తల్లిదండ్రుల యొక్క కర్తవ్యం తన వాళ్ళ పిల్లల యొక్క వివాహం చేయడం. సో ఇది కర్తవ్యాన్ని పురంజనుడు నిర్వర్తించాడు అన్నమాట. అంతేకాని అలా వివాహం చేయకుండా తన పిల్లల్ని అంటే కొడుకుల్ని కానీ కూతుర్లు కానీ విచ్చలవిడిగా వేరే స్త్రీలతోని వేరే పురుషులతోని వివాహం కాని ముందే సంబంధాలు ఏర్పరచుకోవడానికి తిరగడానికి అనుమతిని ఇవ్వకూడదు, అలా వదిలేయకూడదు వాళ్ళని గాలికి. సో అది పద్ధతి కాదనమాట. ఆ విధంగా ఒకవేళ వాళ్ళు వివాహానికి ముందే సంబంధాలు పెట్టుకొని వాళ్ళ ద్వారా అలా అవైద్య స్త్రీ సంఘం చేసి తద్వారా వర్ణసంకరం అనేది జన్మిస్తుంది అన్నమాట, వర్ణసంకరం అనేది ఉత్పన్నమవుతుంది. సో అది ఇవాళ రేపు జరుగుతుంది, అది కరెక్ట్ పద్ధతి కాదు. సో అందుకనే సరైన సమయంలో పిల్లల పెళ్ళిళ్ళు చేసేయాలన్నమాట తల్లిదండ్రులు. తద్వారా వర్ణసంకరం అనేది పెరగదు. తద్వారా ఏంటంటే ఈ చాలా రకాల సమస్యలు ఏవైతే వస్తున్నాయో సమాజంలో అవి ఉండవు.
పుత్రానాం చా భవాన్ పుత్ర ఏకైకస్య శతం శతం యైర్వై పౌరంజనో వంశ పంచాలేషు సమేదితః.
ఈ విధంగా మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పిల్లలందరికీ పెళ్ళిళ్ళైపోయాయి కదా, అంటే వాళ్ళ కొడుకులందరికీ పెళ్ళిళ్ళైపోయాయి. సో మళ్ళీ ఒక్కొక్క కొడుకు కూడా ఎంతోమంది సంతానాన్ని కన్నారంట. అంటే ఇప్పుడు ఆయనకి మనవళ్ళు కూడా పుట్టేశారు, మనవళ్ళు మనవరాళ్ళు చాలామంది వచ్చేసారన్నమాట. ఇప్పుడు ఈ విధంగా పంచాల నగరం అంతా కూడా ఆయన కొడుకులు కూతుర్లు వాళ్ళ యొక్క పిల్లలు అంటే మనవళ్ళు మనవరాళ్ళతో నిండిపోయిందంట మొత్తం పంచాల నగరం. ఇక్కడ మనకి పంచాల నగరం అంటే బేసికలీ శరీరం, ఇక్కడ మన తులనలో పురంజనుడు అంటే జీవాత్మ. సో ఈ విధంగా ఆయన యొక్క భౌతిక కార్యాల ద్వారా మొత్తం నింపేశాడనమాట మొత్తం. సో ఇక్కడ ఏంటంటే ఈ విధంగా ఆయన చేస్తున్నాడు అన్నీ కూడా కర్మకాండ అనమాట, అంత వేదిక ధర్మం ప్రకారమే అన్నీ చేస్తున్నాడు కార్యాలు. సో కర్మకాండ, సో కర్మకాండ, జ్ఞానకాండ, ఇవి కర్మకాండ చేయడం ద్వారా కూడా మీకు రియాక్షన్స్ వస్తాయి. ఇవన్నీ కూడా ఏమి ఆధ్యాత్మిక కార్యాలు కావు. సో కాబట్టి మీరు చేసే ప్రతి కార్యానికి ప్రతిక్రియ ఉంటుంది. కర్మకాండ జ్ఞానకాండ కేవల విషేర భాండ అమృత బలి అయ్యేవే ఖాయ్ నానాయోని సదా ఫిరే కదర్య భక్షణ కరే తార జన్మ అదపతే. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే నరోత్తమ దాస్ ఠాకూర్ ఈ విధంగా రకరకాల ఇలాంటి భౌతిక కార్యాలు, కర్మకాండ కార్యాలు, ఇంకా జ్ఞానం, మనోకల్పిత జ్ఞానం, ఇవన్నీ రకరకాల విషాల యొక్క పాత్రలు. విషం తాగుతున్నాం అంతే, మేము అనుకుంటాం మేము అమృతం తాగుతున్నామని, కానీ యాక్చువల్లీ విషం తాగుతున్నాం. ఎందుకంటే ఈ జ్ఞానకర్మ చేసుకోవడం ద్వారా మనం ఎప్పుడు ముక్తిని సాధించలేము. ఈ యొక్క రకరకాల శరీరాలు మారుస్తూనే తిరుగుతూనే ఉండాలి. సో అందుకని మీరు పుణ్యకార్యాలు చేసిన కర్మకాండే కార్యక్రమాలు, దాని ద్వారా ఏంటంటే మీరు స్వర్గానికి వెళ్ళొచ్చు, కానీ మళ్ళీ తిరిగి రావాల్సింది ఇక్కడికి మత్తలోకానికి. మళ్ళీ ఇలా రకరకాల శరీరాలు మారుస్తూనే ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క కర్మకాండ ద్వారా మీకు ఈ భౌతిక జగత్తు నుంచి ముక్తి లభించదు, అవునా? అందుకని ఇది విషంతో సమానం. అని చెప్తున్నారన్నమాట. సో ఈ విధంగా ఈ ప్రకృతి నియమం ప్రకారం ఎలా నడుస్తుందంటే, చాలామంది ఇలా ఎంతోమంది పిల్లల్ని కనేసి సంతానం కనేసి పాపులేషన్ పెరిగిపోయింది అనుకోండి, తర్వాత ఏదో ఒకటి ప్రకృతి వైపరీత్యం వస్తుంది, ఏదో ఒకటి ఏ తుఫానో ఏ భూకంపమో ఏ యుద్ధమో జరిగి ఏ రోగమో మహమ్మారిలో వచ్చి మళ్ళీ పాపులేషన్ అంతా కంట్రోల్లో చేస్తారన్నమాట, అందరినీ చంపేసి ఎక్స్ట్రా ఉన్న వాళ్ళందరినీ. సో ఈ విధంగా భూత్వా భూత్వా ప్రళీయతే, ఇలా సృష్టి సంహారం అనేది ఈ యొక్క భౌతిక ప్రసంగంలో జరుగుతూనే ఉంటుంది. సో అందుకనే ఒక వ్యక్తి ఒకవేళ ఇలాంటి కర్మకాండి కార్యక్రమాలు చేసుకుంటూ ఇక్కడే గ్రహస్థాశ్రమంలో ఇక్కడే భౌతిక ప్రపంచంలో ఉండాలంటే ఉండాలనుకోవడం అనేది మూర్ఖత్వం. అందుకనే ప్రహ్లాద్ మహారాజ్ అంటాడు, యన్మైతు నాది గృహమేది సుఖం హి తుచ్చం. సో ఇది తుచ్చమైన ఈ సుఖం కోసం జనాలు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారు, ఈ మైతున సుఖం ఆసక్తులై. తేషు తద్రిక్తహారేషు గృహకోశాను జీవిషు నిరుధేన మమత్వేన విషయేష్వన్వభద్యత. సో ఇప్పుడు మనవళ్ళు అంటే కొడుకులు మనవళ్ళు వీళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, పురంజనుడు ఎంతో సంపాదించి పెట్టాడు కదా, ఆ సంపాదన అంతా వాళ్ళు భోగిస్తున్నారు. ఆయన ఒక ఇల్లుని కానీ, ఆయన ధనాన్ని కానీ, ఆయన సేవకుల్ని కానీ, ఆయన అన్ని ఎన్నో సదుపాయాలను సృష్టించి పెట్టాడు కదా కష్టపడి పురంజనుడు. ఇప్పుడు పిల్లలు మనవాళ్ళు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అవన్నీ భోగిస్తున్నారనమాట. కానీ పురంజనుడు వాళ్ళ పట్ల ఎంతో ఆసక్తి, వాళ్ళంతా భోగించి తినేసి హరించేస్తున్నా కానీ వాళ్ళ పట్ల ఆసక్తి కనుక ఆయన అలాగే ఆనందంతో భోగించనివ్వండి భోగించనివ్వండి అని వదిలేస్తాను అనమాట. సో మామూలుగా ఏంటంటే మీరు అంటే ప్రభుపాల గారు చెప్తున్నారు ముందు కాలంలో ఇలా ఎక్కువ ఉండేది. సో వ్యక్తి బాగా సంపాదించే వాళ్ళు అనమాట, కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు కూడా. ప్రభుపాల గారు అంటే నేను ఒక వ్యాపారవేత్తను కలిశాను, అతను ఇలా అతనికి ఎంతో భోగించాలనే ప్రవృత్తి. సో అందుకనే అతను 6 మంది భార్యలు, ఆయనకి 6 మంది భార్యల్ని అంటే 6 మందిని పెళ్లి చేసుకున్నాడు ఆ వ్యక్తి. ప్రభుపాల గారు నేను అతనితో కలిసి మాట్లాడాను కూడా ఒకసారి. సో నేను తెలిసింది ఏంటంటే 6 మందిని కన్నాడు, 6 మంది భార్యల్ని పెళ్లి చేసుకున్నాడు, దాని తర్వాత ఎంతో డబ్బు సంపాదించాడు. ఎప్పుడు దినమంతా కూడా ఇలా ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలి దాని గురించి ఆలోచన, ఎందుకంటే దాని తర్వాత వాళ్ళ నుంచి ఆయనకి కొడుకులు మనవరాళ్ళు అందరూ వచ్చేసారు కదా. ఆయన చింత ఏంటంటే ముసలాడు అయిపోయిన తర్వాత కూడా వీళ్ళందరికీ ఒక్కొక్కరికి 5 లక్షల రూపాయలు ఎలా నేను ఇవ్వగలను, ఎంతోమంది ఇప్పుడు పెద్ద ఫ్యామిలీ అయిపోయింది అనమాట, ప్రతి ఒక్కరికి 5 లక్షల రూపాయలు నేను ఇవ్వడానికి అరేంజ్మెంట్ చేస్తాను, వాళ్ళు బాగా సుఖంగా ఉండాలి భోగించి. సో దానికోసం ఇంకా దినము రాత్రి చచ్చే వరకు ప్రయత్నిస్తున్నాను అనమాట. ఇది మూర్ఖత్వం, ఇలా ఇది మూర్ఖత్వం ఇలా జీవించడం. సో ఇలా మొత్తం జీవితాంతం సంపాదించడం, తద్వారా వాళ్ళు పుత్రులు సంతానం వాళ్ళందరూ కూడా బాగా భోగిస్తూ ఆనందంతో ఉండాలి అని దానికోసమే జీవితాంతం అంతా కష్టపడడం అనేది మూర్ఖత్వం. ఎందుకంటే ఆ వ్యక్తి ఎంతో సంపాదిస్తున్నాడు డబ్బులు, కానీ ఎందుకు నా కొడుకులు నా కూతుర్లు నా మనవళ్ళు నా మనవరాళ్ళు వచ్చే జనరేషన్స్ అందరూ కూడా వాళ్ళు భోగించి హాయిగా ఉండాలి, కష్టపడకుండా నేను కష్టపడతాను వాళ్ళందరి తరఫున, నేను చాలా గొప్ప పని చేస్తున్నాను, వాళ్ళకు భోగించడానికి అన్ని సదుపాయాలు నేను క్రియేట్ చేస్తున్నాను, దానికోసం నా జీవితాంతం అంతా పెట్టేస్తాను, ఇంకా నేను జీవితంలో సంపాదించిన డబ్బంతా దానికోసమే. కానీ అసలు విషయం ఏంటంటే డబ్బు అంత ఆస్తి సంపద అన్నిటికీ అసలైన ఓనర్ ఎవరు? భగవంతుడు. సో మీరు మనం ఎంతో డబ్బు సంపాదించవచ్చు, ప్రభుపాల వారు ఎన్నోసార్లు చెప్పారు మీరు ఎంత డబ్బు కావాలంటే అంత సంపాదించండి, కానీ అంతా కూడా భగవంతుడి సేవలో పెట్టాలి, ఎందుకంటే భగవంతుడి సంపత్తి. అలా భగవంతుడి సేవలో పెట్టకుండా మీరు ఎంతో కష్టపడ్డ డబ్బంతా కూడా మీ మనవళ్ళు మనవరాళ్ళు కూడా భోగిస్తూనే జీవించాలి జీవితాంతం కూడా కష్టపడకుండా, దానికోసం మీరు సమకూర్చి పెడితే మూర్ఖత్వం, దానికన్నా మూర్ఖత్వం ఇంకోటి లేదు. మీరు అనుకోవచ్చు అదేంటి అందరు అలాగే చేస్తారు కదా, అదే మూర్ఖత్వం, అదే మూర్ఖత్వం. సో డబ్బుని మనం భగవంతుడి సేవకు వినియోగించాలి. నా మనవాళ్ళు నా మునివరవాళ్ళు వాళ్ళందరూ భోగించాలని దాచిపెట్టి వాళ్ళ కోసం పంచి పెట్టకూడదు, భగవంతుడి సేవలో వినియోగించాలి, ఎందుకంటే అసలైన భోక్త భగవంతుడు, మీ మనవాళ్ళు మునవరాళ్ళు కొడుకులు కూతుర్లు కాదు. అదే విషయం ఇక్కడ స్పష్టంగా చెప్తున్నారు భాగవతాలు ప్రభుపాల వారు. ఇవన్నీ కూడా చదవాలి మీరు తాత్పర్యాల్లోంచి, ఓన్లీ పురంజనుడి స్టోరీ నుంచి ఏదో టైంపాస్ స్టోరీ కాదు, ఇది ప్రతి ఒక్కరి స్టోరీ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ అదే చెప్తారనమాట తర్వాత నారదుని. ఏమని చెప్తారంటే నెక్స్ట్ శ్లోకం చూద్దామంట, ఈ జేచ
క్రతుభిర్ఘోరైర్ దీక్షిత పశు మారకై దేవాన్ పితృన్ భూతపతీన్ నానా కామో యత భవాన్.
ఇక్కడ ఏం చెప్తారంటే నారద ముని, ఓ రాజా నీలాగే లాస్ట్కి చెప్పేశారు, ఇక అది ఎవరికతో కాదు పురంజనుడిది, ఇండైరెక్ట్గా చెప్పేశారు ఒక మాట మా శ్లోకంలో చెప్పేశారు. యథాభవాన్ నీలాఘే, ఈ యొక్క పురంజనుడు గల ఎన్నో కోరికల్లో మునిగిపోయి ఆ కోరికలన్నీ తీర్చుకోవడానికి భౌతిక కోరికలు, ఇంకా అన్ని రకాల కర్మకాండి కార్యక్రమాలు చేసుకుంటూ, తర్వాత ఎన్నో రకరకాల దేవీ దేవతల్ని పితృల్ని ఆరాధించుకోవడం, రకరకాల సమాజ కార్యాల్లో మునిమగ్నం అయిపోయి ఇలా ఎన్నో యజ్ఞాల రూపంలో ఎన్నో రకాల పశువుల్ని కూడా బలి తీసుకున్నాడు నీలాగే. సో బేసికల్లీ ఇక్కడ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు డైరెక్ట్గా నారదుని డిస్క్లోజ్ చేస్తాడు అనమాట రహస్యం. అసలు ఎవడు ఈ పురంజనుడు, ఎవరి కథ ఇది, అది నీ కథే. డైరెక్ట్గా నీ పేరు చెప్పకుండా, నువ్వే చేస్తున్నావు అని చెప్పకుండా ఇండైరెక్ట్గా చెప్పాల్సి వచ్చింది. ఎందుకు? ఎందుకంటే ఇప్పుడు నారదుని ఆయన ఒక వైష్ణవుడు, ఒక వైష్ణవుడిగా ఆయనకి ఎంతో దయ, అనవసరంగా కర్మకాండ పేరుతో యజ్ఞం పేరుతో ఎన్నో పశువుల్ని చంపేస్తున్నాడు. అవునా? ఈ పశువుల్ని చంపేస్తున్నాడు, అమాయకమైన పశువుల్ని వధించేస్తున్నాడు ఈ వ్యక్తి. ఎలాగైనా ఈ పశువు అతను ఆపాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా చెప్పేసి నువ్వు ఆపే యజ్ఞాలు అంటే ఆ రాజు వినడు. నేను యజ్ఞం చేస్తున్నాను, వేదిక యజ్ఞాలని నేను ఎలా ఆపుతాను, నేను ఆపనని చెప్తాడు. అందుకనే ఇలా పురంజనుడు కథ చెప్పి అతని చేత ఇప్పుడు ఈయన చేసే కార్యాలు, నువ్వు ఇలాంటి మూర్ఖత్వం పనిచేస్తున్నావు, దీన్ని ఆపేసే ఇప్పుడన్నా అని చెప్పడానికి స్టోరీ అంతా చెప్పారు. సో కొంతమంది అంటారు ఇలా బేసికల్లీ అందుకనే బుద్ధ అవతారం రూపంలో కూడా భగవంతుడు వచ్చాడు, ఇలా అందరూ మాంసం తినడం కోసం యజ్ఞం పేరుతో పశువుల్ని చంపేసి తింటున్నారు కాబట్టి అప్పుడు ఆయన చెప్పి ఒప్పేసి ఆపేశాడు, అహింస అని బోధించాడు. ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఏంటంటే, ఇప్పుడు ఎందుకండి మీరు మాంసం తినకండి అంటే వాళ్ళ కారణం ఏం చెప్తారంటే, మాకు తినాలి, మాంసం తినడం వదిలేయలేము, మాకు బాగా ఆసక్తి, ఆ రుచికి ఆసక్తి మాకు అని చెప్పారన్నమాట. వాళ్ళు ఏం చెప్తారు, ముఖ్యంగా కొంచెం కొంతమంది అలా కూడా చెప్పేస్తారు, మేము మాకు ఆసక్తి మేము వదలమని. కొంతమంది ఏమంటారంటే, మాంసం తినకపోతే సరిపోవు, విటమిన్స్ ప్రోటీన్స్ మాకు ఎన్ని కావాలో శరీరానికి స్వస్థంగా ఉండాలంటే సరిపోవు, అందుకే మాంసం బాగా తింటేనే శరీరం స్వస్థత్వం ఉంటుంది, ఇంకా బాగా స్త్రీని భోగించాలి అప్పుడు ఇంకా ఫిట్గా ఉంటుంది శరీరం, ఏం బలహీనం కాకుండా ఉంటుంది. ఇంకా దాని తర్వాత మరి స్త్రీని భోగించాలి, మాంసం తినాలి అంటే చాలా డబ్బు ఖర్చు కదా, ఫ్రీగా దొరకవు కదా ఇవి. సో దానికోసం బాగా కష్టపడాలి, మళ్ళీ బాగా కష్టపడాలంటే శరీరం బాగా స్ట్రాంగ్గా ఉండాలి, అంటే బాగా మాంసం తినాలి. సో వీళ్ళ సిద్ధాంతం ఇదన్నమాట. సో ఇలా ఇవన్నీకే మందు మాంసం తినడం, స్త్రీని భోగించడం చాలా అవసరం, ఇంకా కష్టపడడం కూడా అవసరం ఇవన్నిటి కోసం. సో అందుకే మా జీవితం అంతా అంతా ఇందులోనే వెళ్ళిపోతుంది. సో ఇలాంటి అందుకనే ఇలాంటి కర్మకాండీయ గ్రంథాలని, కర్మకాండీయ విషయాల్ని ఖండించారు నారదుని. వ్యాసదేవుడు శ్రీమద్ భాగవతం రచించడానికి ప్రేరణ ఇది. చాలా పురాణాలు ఇతిహాసాలు ఇవే రాస్తున్నాయి కర్మకాండీయాల గురించి, కర్మకాండీ విషయాల గురించి. నువ్వు దీని గురించి వర్ణించకు, వర్ణిస్తే నువ్వు ఎప్పుడు అసంతృప్తిని మిగులుతావని నారదుని వ్యాసదేవుడికి చెప్పాడు. భాగవతం రాయడానికి అదే ప్రేరణ. జుగుప్సితం ధర్మకృతేను షష్ఠః స్వభావరక్తస్య మహాన్ వ్యతిక్రమః యద్వా వాక్యతో ధర్మ ఇతతారస్థితో నమన్యతే తస్య నివారణం జనః. సో ఇదే చెప్పారన్నమాట ఈ విషయాన్ని. నువ్వు ముందే జనాలు భోగించడానికి రెడీగా ఉన్నారు, ఎక్కడ ఆపర్చునిటీ దొరుకుతుందో భోగించడానికి అని, ఎంజాయ్ చేయడానికి. నువ్వు ఇంకా ఇలా ధర్మం పేరుతో కర్మకాండ పేరుతో మీరు ఇష్టం వచ్చినంత భోగించుకోవచ్చు అని చెప్తే ఇంకా వాళ్ళు ఊరుకుంటారా? సో అందుకే కర్మకాండ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోయి ఉంటారు. ఎందుకంటే అందుకనే నువ్వు ఇది కాకుండా భగవంతుడి యొక్క లీలల్ని, భగవంతుడి గుణమహిమల్ని, భగవంతుడి యొక్క భక్తి గురించి వర్ణించే శ్రీమద్ భాగవతాన్ని రచించు. అప్పుడు నువ్వు నిజంగా సంతృప్తి చెందుతావు. ఎందుకంటే ఇన్ని రకాల గ్రంథాలను నువ్వు రచించినా సంతృప్తి చెందట్లేదు, ఎందుకంటే ఇది అసలైన మేలు చేయలేదు మనిషికి. అసలైన మేలు చేసేది భాగవతం, శుద్ధభక్తి మాత్రమే. ఇంకా ప్రభుపాల ద్వారా చెప్తున్నారు ఇక్కడ, ఇంకా కలియుగంలో అయితే కొంతమంది ఎంతో మిషనరీ పేర్లు, మా మిషన్, ఈ మిషన్ ఎక్స్వైజెడ్ మిషన్ అని ఉంటుంది పేరు, అలా మిషనరీ పేర్లో అక్కడ సన్యాసులు కూడా మాంసం తింటూ ఉంటారు. మీరు సన్యాసం తీసుకొని మాంసం తిని కూడా మీరు ఆధ్యాత్మిక ప్రగతి సాధించవచ్చు అనే ఒక మూర్ఖ సిద్ధాంతాన్ని కూడా కొంతమంది కలియుగంలో అపసిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నారు. వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి మీరు. ఓకే, సో ఇంక లాస్ట్ ఈరోజు శ్లోకాన్ని చూద్దామంట.
యుక్తేష్వేవం ప్రమత్తస్య కుటుంబాసక్త చేతసః అస సాదా స వైకాలో యో ప్రియ ప్రియయోషితం.
ఈ విధంగా ఈ కర్మకాండ కార్యక్రమాల పట్ల ఎంతో ఆసక్తుడైపోయి పురంజనుడు ఇంకా తన యొక్క భార్య పిల్లలు ఇంకా మునమనవళ్ళు వాళ్ళ సంతానం వంశం పట్ల ఎంతో ఆసక్తుడైపోయి మొత్తం చేతన అంత దాంతోనే కలుషితం అయిపోయి ఇంకా ఒక సమయానికి చేరుకున్నాడు. ఆ సమయం అస్సలు ఆయనకి ఇష్టం లేదు. ఏం సమయానికి చేరుకున్నాడు, ఏ పాయింట్కి చేరుకున్నాడు అంటే ఇప్పుడు ఆయన ముసలోడు అయిపోయాడు, వృద్ధాప్యం వచ్చేసిందనమాట. ఇది ఎవ్వరూ కావాలనుకోరు, ఎందుకంటే దీని తర్వాత నెక్స్ట్ మృత్యు వచ్చేది, అవునా? సో ఎవరికి ఇలా ఎక్కువగా భౌతిక ఆసక్తితో ఉండే వాళ్ళకి వృద్ధాప్యం ముసలితనం వాళ్ళకి ఇంకా మృత్యు అనేది ఇష్టం ఉండదు వాళ్ళకి. ఎందుకు ఎందుకు ఇష్టం లేదు వాళ్ళకి? ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు మృత్యు అయిపోతే ఇంక వాళ్ళు భోగించే ప్లాన్లు ఎన్నో వేసుకొని పెట్టుకున్నారు కదా, ఇంకా కథం ఫినిష్ ప్లాన్స్ అన్నీ, ఇంకా భోగించలేరు. వృద్ధాప్యం వచ్చేస్తేనే భోగించడానికి వాళ్ళు భోగించలేరు, ఎందుకంటే వృద్ధాప్యంలో అన్ని ఇంద్రియాలన్నీ క్షీణించిపోతాయి. మైథునం సుఖం భోగించాలనే ఆసక్తి ఇంకా ఉంది హృదయంలో, కానీ భోగించడానికి సాధన మన శరీరం సహకరించట్లేదు. సో దాంతో వాళ్ళు ఎంతో మానసిక ఒత్తిడిలోనైపోతారు, ఫ్రస్ట్రేషన్ అయిపోతుంది అనమాట వాళ్ళకి. నేను భోగించాలనుకుంటున్నాను కానీ నా శరీరం ఇప్పుడు ఎంతో దుర్బలం అయిపోయింది, నా ఇంద్రియాలన్నీ క్షీణించిపోయాయి, ఇప్పుడు ఎలా నేను భోగించేది, భోగించలేకపోతున్నాను, ఎన్నో తినాలనుకుంటాను తినలేకపోతున్నాను, ఏదేదో చేయాలనుకుంటే ఏమి చేయలేకపోతున్నాను భోగించడానికి. సో ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంది. సో అందుకే వృద్ధాప్యం అనేది వీళ్ళు కోరుకోరు, అలాగే మృత్యువుని కూడా కోరుకోరు. సో ఇప్పుడు ఆ వృద్ధాప్యానికి చేరుకున్నాడు అనమాట పురంజనుడు. మరి దీని తర్వాత ఏం జరుగుతుంది అనే విషయం మనం తర్వాత శ్లోకాల నుంచి చూద్దాం, కానీ దానికన్నా ముందు ఒక మంచి విషయం ఇక్కడ ప్రభుపాల ద్వారా ఒక కథ చెప్తారు, ఇక్కడ అదొకటి చూసుకొని ముగిద్దామంట. ఒక ప్రభుపాల ద్వారా చెప్తున్నారు, దీనికి సంబంధించి ఒక కథ ఉంది. ఏంటంటే ఒకసారి ఒక సాధువు అతను దారంబడి వెళ్తున్నాడు, దారిలో యువరాజు కలిశాడు. యువరాజు కలిస్తే అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు, ఏమని, నువ్వు ఎల్లప్పుడూ ఇలాగే జీవిస్తుండు కాక అని. తర్వాత ఆ సాధువు వెళ్తుంటే ఇంకో భక్తుడు కలిశాడు దారిలో. ఆ భక్తుడు కలిస్తే ఆయనకు అన్నాడు, నువ్వు చచ్చినా పర్వాలేదు బతికినా పర్వాలేదు, నీ ఇష్టం, నీకు ఏం జరిగినా పర్వాలేదు అని భక్తుడికి జీవిస్తాడనమాట. ఇంకా ముందుకెళ్తే ఇంకొక బ్రహ్మచారిని చూస్తాడనమాట. బ్రహ్మచారిని చూసి, నువ్వు ఇప్పుడే మృతి చెందడం నీకు మేలు అని ఆశీర్వాదం ఇస్తాడు ఆయనకి. దాని తర్వాత ఫైనల్గా ఆయన ఒక వేటగాడిని కలుస్తాడు. వేటగాడిని కలిసి, నువ్వు బతికినా వ్యర్థమే చచ్చినా వ్యర్థమే, నువ్వు బతకూడదు చావకూడదని ఆశీర్వాదం ఇస్తాడు. చచ్చినా లాభం లేదు బతికినా లాభం లేదు అనేసి ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. ఇక్కడ ఏంది ఇలా నలుగురికి నాలుగు రకాల ఆశీర్వాదం ఇచ్చాడంటే, పాయింట్ ఏంటంటే ఇక్కడ మామూలుగా ఇప్పుడు యువరాజు అంటే ఆయన దగ్గర ఎంతో రకాల సౌకర్యాలు సదుపాయాలు ఉన్నాయి భోగించడానికి. సో అతను ఇప్పుడు హాయిగా భోగిస్తూ జీవించవచ్చు. సో ఎన్ని రోజులు యువరాజుగా ఉంటే అన్ని రోజులు భోగించుకుంటూ హాయిగా జీవించవచ్చు. కానీ చచ్చాడనుకో, ఇప్పుడు చేసిన పాపాలన్ని కర్మాల ఫలితాలను అనుభవించడానికి, శిక్ష పొందడానికి నరకానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే, సో అందుకే అతనికి యువరాజు కన్నాడు, మీరు ఇలాగే ఉండండి భోగిస్తూ జీవితాన్ని గడిపేయండి. అదే ఒక భక్తుడు కన్నాడు, నువ్వు చచ్చినా పర్వాలేదు బతికినా పర్వాలేదు అని, ఏదైనా నీకు ఒకటే అని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే భక్తుడు ఎప్పుడు భగవంతుడు సేవ చేసుకుంటూ ఉంటాడు. ఈ జీవితంలో అయినా సరే చచ్చిపోయిన తర్వాత ఆయన భగవద్ధామానికి వెళ్ళి భగవంతుడు సేవ చేసుకుంటూ ఉంటాడు. సో అతనికి ఎప్పుడైనా సేవ చేసుకునేది భగవంతుడికి, ఈ జీవితంలో అయినా చచ్చిన తర్వాత అయినా బతికున్నప్పుడైనా. సో అతనికి తేడా లేదనమాట చావుపతుల మధ్యలో. అందుకే నువ్వు చచ్చినా బతికినా పర్వాలేదు నీకేం అని ఆశీర్వాదం ఇస్తాడు ఆయనకి. ఇంకా బ్రహ్మచారికి చెప్తారు, ఇప్పుడే చదివిపోవడం మేలు అని, ఎందుకంటే బ్రహ్మచారి ఆయన చాలా కష్టాలు పడుతున్నాడు, ఎన్నో తపస్సులు చేస్తున్నాడు. సో ఇంకా ఇంత కష్టం పడకన్నా ఇప్పుడు నువ్వు చనిపోయావనుకో, ఇప్పుడు భగవంతుడి కోసం ఇంత తపస్సు చేస్తున్నావు కాబట్టి నువ్వు భగవద్ధామానికి వెళ్ళిపోతావు, అక్కడ సుఖంగా ఉండొచ్చు. ఇంకా లాస్ట్ వేటగాడిని, నువ్వు చచ్చినా బతికినా నీకు వ్యర్థమే లాభం లేదంటే, ఎందుకంటారంటే ఆ వేటగాడు ఒకవేళ చనిపోయాడు అనుకోండి, ఎన్నో పాపాలు చేశాడు, ఎన్నో పశువులను చంపాడు కాబట్టి నరకానికి వెళ్ళి శిక్ష అనుభవించాల్సిందే, ఎన్నో కష్టాలు. కానీ ఇప్పుడు కూడా ఆయన జీవితం అలాగే ఉందన్నమాట, ఎన్నో రకాల కష్టాలు, ఎన్నో రకాల ప్రాణుల్ని చంపుకుంటూ ఎన్నో రకాల కష్టపూరితమైన జీవితాన్ని ఇప్పుడు కూడా జీవిస్తున్నాడు. సో అతనికి ఇప్పుడైనా కష్టమే తర్వాతైనా కష్టమే అనమాట అందుకే. సో ఈ విధంగా ముఖ్యమైనది ఏంటంటే, చాలామంది ఇక్కడ భౌతికంగా ఆసక్తితో ఉండేవాళ్ళు ఎలాగైనా సరే ఇక్కడే శాశ్వతంగా జీవిస్తూ భోగిస్తూ ఉండాలని కోరుకుంటారు, కానీ అది ఎప్పుడైతే తెలిసిపోతుందో అది కుదరదు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చేసింది, తర్వాత మృత్యు వచ్చేస్తుంది. సో వాళ్ళకి ఎక్కువ టెన్షన్, యాంగ్జైటీ, ఫ్రస్ట్రేషన్ పెరిగిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఆ పరిస్థితికి వచ్చేసాడు పురంజనుడు. అందరు జీవితంలో, భౌతిక జీవితంలో జీవించే వాళ్ళందరూ ఈ పరిస్థితికి రావాల్సింది. సో దీని తర్వాత మరి ఏం జరిగింది? పురంజనుడు ఎలా చచ్చాడు, దాని తర్వాత చచ్చిన తర్వాత మళ్ళీ ఎలా పుట్టాడు, అన్ని విషయాలు ఇంకా పురంజనుడి స్టోరీ అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. సో ఈ అధ్యాయం, నెక్స్ట్ అధ్యాయం కూడా ఉంది. సో మిగతా పాటు ఈ అధ్యాయంలో మళ్ళీ రేపు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. ఈరోజు ఇక్కడ సెలవు తీసుకుంటాను మీ దగ్గర నుంచి. చాలా చాలా ధన్యవాదాలు అందరికీ పాల్గొన్నందుకు. శ్రీల ప్రభుపాదకి జై. గ్రంథరాజ శ్రీమద్ భాగవతంకి జై. సమవేత గౌరభక్త వృందికి జై. నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమలంది హరిహరి బోలు.